ಸನಾತನ ಭಕ್ತಿತ మొదలెట్టి అర్చన భక్తి కార్యక్రమాలు పూర్తి చేశాం. అర్చించమ్మను ఈ అర్చన భక్తి ఏం చేయాలి? ఆ జగద్గురువుని మన మధ్య ప్రకటీకరింప చేయగలగాలి. రామకృష్ణ పరమహంస కాళికాదేవిని ఉపాసన చేస్తే కాళికాదేవి మరి ఆయనకి ప్రత్యక్షం అయింది. మరి మనకి జగద్గురువు ప్రత్యక్షం అవ్వాలి, అది అర్చన అంటే. ఈ అర్చన భక్తి యొక్క ఉద్దేశం ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళాలి? అర్చన తర్వాత దాస్యము. దాస్యము అంటే జగద్గురు ప్రణాళిక అర్థం చేసుకుని ఆయన ప్రణాళికకు అనుగుణ్యముగా మన ఇంద్రియాలు పనిచేయుట. మానవ జీవితము నిజంగా చెప్పాలి అంటే ఒక భయంకరమైనటువంటి వాల్కెనో మీద కూర్చునుంది. పొల్యూషన్ ప్రాబ్లమ్ చాలా మందికి తెలియటం లేదు. ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అంటానే. స్కూటర్ మీ పక్క నుంచి వెళ్తే మీకు క్యాన్సర్ వచ్చేటటువంటి సంభావన 70% ఉంటుంది అని చాలా మంది తెలియదు. మీ పక్క నుంచి వెళ్తే చాలు స్కూటర్, ఇంట్లో పెట్టుకోకాలే మీరు. అంటే మీకు ఎవరి మీదైనా కోపం ఉందనుకోండి, వాడు ఇంటి ముందు కిక్ కొడితే చాలు స్కూటర్కి, పొగొస్తుందిగా, చాలు వాడు క్యాన్సర్ ఇప్పించడానికి. అది రాబోయేటటువంటి రోజులలో ఇండివిజువల్ కార్లు ఉండవు. ఒక స్థలం నుంచి ఒక స్థలానికి ట్రాలీలు ఉంటాయే, పుల్లీజ్, అది చేస్తే తప్ప ఈ పొల్యూషన్కి దారి. ఎప్పుడైనా చచ్చిపోవచ్చు మానవ జాతి, రేపు పొద్దున చచ్చిపోవచ్చు. మీకు అది నేను చెప్పేది చాలా హాస్యంగా ఉంటుంది, ఎందుకంటే మీకు ఆ భయంకరత్వం అర్థం అవటం లేదు. ఎంత డేంజరస్ స్థితిలో ఉందో వాతావరణం అర్థం అవటం లేదు మనుషులకి. ఈ వాతావరణానికి ఆధునిక శాస్త్రజ్ఞులు చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. మనం చేసేటటువంటి ప్రయత్నము భాగవత సప్తాహం, అందుకు ఆ విషయాన్ని చెప్పేది. నిచేత అసలు ఈ పొల్యూషన్ అంతటికీ కారణం ఏంటి అంటే నీ నెత్తి మీద వచ్చేంత వరకు నువ్వు పట్టించుకోవు. నీరు అని ఉండేవట రోమ్ నగర ఎంపరర్, అది కాలుతో ఉంటే వీడు ఫిడేల్ వాయించట ఆనందంగా. మనం ఫిడేల్ వాయించకపోవచ్చు కానీ ఎక్కడో కాలితే దుఃఖం మాత్రం గ్యారంటీగా రాదు. అయ్యో పాపం అని మాత్రం కబూలు చెప్తాం అంతే. పోనీ అక్కడికి వెళ్ళి ఆ హెల్ప్ చేసేటటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటాం అంటే పాలు పంచుకోం, కానీ చేసేవాళ్ళని మాత్రం తిడతాం. వీడు కలెక్ట్ చేసుకుని సగం తినేస్తారని, సగం కాదు 90% తిని 10% అయినా వాళ్ళకి వెళ్తోంది కదా, నువ్వు అది చేయటం లేదుగా. అంటే అక్కడ ఏంటి పొల్యూట్ అయింది? నీ మనస్సు, మన బుద్ధి పొల్యూట్ అయింది. ఇది మనం అర్థం చేసుకోగలిగితే ఈ భాగవత సప్తాహాల వల్ల ప్రేతయోని నుంచి బంధన విముక్తి కలగగలిగితే, మృత్యువు నుంచి విమోచనము కలుగుతుంది అనుకుంటే ఈ పొల్యూషన్ ఎంత పెద్ద కష్టమేం కాదు. అది అందులో యజ్ఞోపతి, మరి యజ్ఞము ద్వారా వాతావరణ కాలుష్యం పోగొట్టవచ్చు అనేటటువంటిది మన మనసులో ఉంటే, యజ్ఞానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ మనకి తెలిస్తే, మనలో ఎంతమంది నిత్యము యజ్ఞాన్ని చేస్తున్నో బాధ లేదు. ఆ బాధ రావటమే భాగవత విధానము. దానికి ఇది చెప్పేది, మనకి బాధ ఉందా లేదా, నాకు బాధ లేదు, ఇంచేంటే నేను యజ్ఞం చేయటం లేదుగా అని చేత మిమ్మల్ని చెప్తోన్నంతా కూడా అక్షరాల నాకు వర్తిస్తుంది. ఇంకొంచెం ఎక్కువ వర్తించాలి, ఇంచేంటే మిమ్మల్ని తిట్టే ముందు మరి నేను చూసుకోవాలి కదా నువ్వేం చేస్తున్నావు అని మీరు అడిగితే. కానీ మీరు ఎంత మంచివాళ్ళని అంటే అడగరు. అది ఆ భాగవత విధానం, ఇతరుల కొరకు జీవించటం, సేవాభావము, దాస్యభావము. అర్చనము దాస్యభావం వైపు వెళ్ళటానికి ఇదంతా చెప్తున్నాను నేను. ఏంటి దాస్యభావము, నువ్వు సుఖంగా ఉండి నువ్వు హెల్ప్ చేస్తే అదొక స్థితి, ఓకే. కానీ నువ్వు కష్టాల్లో ఉన్నా హెల్ప్ చేయగలగటం చాలా గొప్పది. ఈ దాస్యభావానికి కావలసినటువంటి యజ్ఞీయ కర్మ విధానము ఎప్పుడైతే మనం నేర్చుకోగలుగుతాము, భగవద్గీత 3వ అధ్యాయంలో ఇవాళ పొద్దున్న చదువుకున్నాం కదా, యజ్ఞీయ కర్మలు చేసుకుంటున్నటువంటి వాడికి ఏ విధమైనటువంటి సంచిత ప్రారంభ కర్మలు పనిచేయవు. సంచిత కర్మలు పనిచేయవు, తప్పు చెప్పాను, ఆగామి కర్మలు పనిచేయవు, ప్రారంభ కర్మ పనిచేస్తుంది. అంటే ఇప్పుడున్నది పూర్తి అవ్వాల్సిందేగా, ఇది ఓపెన్ అయిపోయింది కదా, దీన్ని మీరు వెనక్కి తీసుకోలేరు. కానీ ఆగామి కర్మలు పూర్తిగా ఎత్తేయవచ్చు, సంచిత కర్మలు పూర్తిగా దగ్ధం చేసేయవచ్చు. ఆ దగ్ధం చేయటానికి కావలసినటువంటి దాంట్లో 3వ అవతారాన్ని మనము నారదుని యొక్క అవతారముగా గుర్తించాం. నారదుడి యొక్క అవతరణ ధ్రువుడులో జరిగింది, ధ్రువ నక్షత్రం అయిపోయాడు. నారదుడి యొక్క అవతరణ ప్రహ్లాదుడులో జరిగింది. అనేక అవతారాలలో మన దేశంలో వచ్చినటువంటి రాఘవేంద్ర స్వామి ప్రహ్లాదుని అవతారంగా చాలా మంది గుర్తిస్తారు. అంటే ఉపయోగపడుతున్నాడు ఇప్పటికీ. అంటే నారదుడికి ఇంకొక కఠోరమైనటువంటి వ్యక్తి పరిచయం అయ్యాడు వాల్మీకి. సీతకి కూడా హెల్ప్ చేయగలిగాడు అవసరం వచ్చినప్పుడు. అలాంటి అవతారము మనలో కూడా జరగాలి, అది మనం నిన్న చదువుకుంటూ ఆపాం. మనం నారదుని యొక్క అవతారము ఎవరిలోనో జరిగితే నీకు నాకు ఏం లాభం, ప్రహ్లాదుడికి లభిస్తే మనకేం లాభం, ధ్రువుడికి లభిస్తే మనకేం లాభం, ఆయన గురించి ఎందుకు చదవడం, మనకి ఎందుకు చదవటం అంటే ధ్రువుడి వలె, ప్రహ్లాదుడి వలె, వాల్మీకి వలె మీ మానసిక స్థితిని మీరు మార్చేసుకోగలిగితే నారదుడు మీకు తక్షణం లభిస్తాడు. నారదుడు లభిస్తే మీరు మారటం కాదు, మీరు మారిన తర్వాత నారదుడు లభిస్తాడు. మీరు ఇంజనీరింగ్ చదవటానికి అర్హత ఉంది అని ప్రూవ్ చేసుకున్నాక సీటు వస్తుంది. ర్యాంక్ రావాలిగా ముందు ఇక్కడ అంతే. అంచేత నారదుడి యొక్క అవతరణ మీలో జరిగిన తర్వాత బాహ్య జగత్తులో నారదుడు వస్తాడు. మీరు రెడీ అవ్వాలి ముందు దానికి. దీన్ని మనసులో గుర్తుంచుకుంటూ మిగతా అవతారాలు చదువుదాం. మనం నారం దదాతి ఇది నారద, జ్ఞానమును ప్రసాదించువాడు నారదుడు అని అర్థము. మూఢభక్తి సుస్థిరముగా నుండదు, జ్ఞానయుత భక్తి దృఢముగా నుండును. ఇదే నారదావతారము, భక్తిని ముక్తిని ప్రసాదించును, భక్తికి గమ్యము భగవానుడే. ఇదే 4వదైన నారాయణ అవతారము. నారదుడు తర్వాత అవతారము నారాయణ అవతారం. చతుర్థావతారము ఈ నరనారాయణ స్వరూపము, ధర్ముని భార్యయకు మూర్తి గర్భమున జన్మించి దుష్కర్మకు తపస్సును. భగవత్ స్వరూపము తపోమయము కనుక తపస్సు ద్వారానే భగవాను పొందవలను. పైసా కొరకు తపించటం అందరూ చేయగలరు, కానీ పరమాత్మ కొరకు అందరూ తపించలేరు. అది వైరాగ్యవంతులకే సాధ్యము. విరాగి కాని వానికి పరమాత్మ యందు రాగం ఉదయించదు, వైరాగ్యము లేని భక్తి మూలుగుచుండును. ఈ విషయము 5వ అవతారము తెలుపుతుంది, అదే కపిల దేవునిది. ఇచ్చట వైరాగ్యయుత భక్తి జ్ఞానమయ తపస్సు తెలిసివచ్చును. కపిలుడు తన తల్లియకు దేవహూతికి జ్ఞానోపదేశము చేసెను. ఈ విషయము 3వ స్కందమున వచ్చును, అది ఏ కపిల గీత అనబడింది. జ్ఞాన వైరాగ్యములచే దృఢమైన భక్తిని ఎవరూ కదిలించలేరు, అది ప్రజ్ఞాన ఘన స్వరూపము. ఈ విషయము 6వ అవతారమైనటువంటి కపిల దేవుని అవతారం తెలుపుతుంది. 5వ అవతారముకు కపిల దేవుని అవతారం తెలుపుతుంది. ఇంకా 6వ అవతారము దత్తాత్రేయుడు, అత్రి అనసూయల పుత్రుడు. ఇతడు అవధూత గీత, జీవన్ముక్త గీత అనే గ్రంథములు రచించెను. ఇతడు ప్రహ్లాదునకు కూడా జ్ఞానబోధ చేశెను. దత్తాత్రేయుడు అనసూయ పుత్రుడు. అసూయ లేని వారు నిర్మత్సరులు జ్ఞానపుత్రుని పొందెదరు. గుహ్యతమైన ఆత్మజ్ఞానము అసూయాపరులకు లభించదు. ఇదంతతే గుహ్యతమం ప్రవక్ష్యాం మనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభ. దేనిని తెలుసుకున్న పిదప అశుభము నుండి విడిపడదవు. అట్టి అనుభవ సహితమైన రహస్య జ్ఞానము అసూయ నేను నీకు చెప్పుచున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్య యోగమునందు తెలిపెను. జ్ఞానము కలిగిన తర్వాత జీవితము యజ్ఞస్వరూపముగా మారును. జ్ఞానము లేనటువంటి వాడు జీవితము యజ్ఞస్వరూపముగా మారడు, యజ్ఞీయ కర్మ చేయలేడు. యాజ్ఞ అంటే అర్థం చెప్పాను కదా, ఎవరికైతే జ్ఞా తెలిసి పని చేస్తాడు, తెలియకుండా పనిచేయడం. ఇప్పుడు మనం ఈ స్తోత్రాలు చదివాము షోడశోపచార పూజ. ఈ షోడశోపచార పూజ భగవంతుని యొక్క అర్చన అని చెప్పాము. ఈ అర్చననే ఉపయోగించుకుని అనేక మంది భక్తులు భగవంతుణ్ణి సాకారముగా తమ ముందు నడిపించుకున్నారు, కోరికలు తీర్చుకున్నారు, అనేక మంది యొక్క కోరికలు తీర్చగలిగారు. మరి అదే అర్చన మనం చేస్తున్నాగా, కానీ చేస్తున్నప్పుడు అసలు మీకు భగవంతుణ్ణి అర్చన చేస్తున్నాము అనేది జ్ఞప్తికి ఉంటున్నదా? ఒకసారి గుర్తు చేసుకోండి, అదొక కాగితం ముక్కలాగో రాయి ముక్కలాగో కనిపిస్తుంది తప్ప మీకు ఒక్కసారైనా జగద్గురువు గుర్తొచ్చాడా? యా జ్ఞా జగద్గురువుని గుర్తు చేయటానికి ఈ మూర్తి పెట్టుకున్నాం. అంటే ఈ మూర్తి ఏం లేదు, ఈ మూర్తి మీకు ఏది జ్ఞప్తికి తేవాలి? జగద్గురు చేతనత్వాన్ని జ్ఞప్తికి తేవాలి. దానికి కావలసినటువంటి మానసిక స్థితి ఆ షోడశోపచార పూజలో ఉంది. అంటే ఏంటి ఆవాహనం అంటే ఏంటి, ఆ జగద్గురువు నువ్వు ఆవాహన చేస్తావు, ఆయన పిలిస్తే దిగుతాడు, రామకృష్ణ పరమహంస పిలిస్తే దిగుతాడు, డౌటే లేదుగా మనకి. మరి మన ఆవాహన చేస్తే ఎందుకు దిగడు? సర్వాంతర్యామి అయినటువంటి, సర్వజ్ఞుడైనటువంటి, సర్వవ్యాపి అయినటువంటి ఆ శక్తి ఎందుకు కిందకు దిగదు? రెండోది, ఆవాహన జరిగిందగానే ఏం జరగాలి? ఆసనం, స్టేట్ ఆఫ్ మైండ్. ఆసనం తర్వాత చేతులు, చేతులు కడుగుతాను. దాని తర్వాత మరి ఇవంతా చేస్తూ జగద్గురువు అవతరణ మనలో జరగటానికి కావలసినటువంటి మానసిక స్థితి మనం తెచ్చుకోలేకపోతే అది యజ్ఞకర్మ అవదు. అంతేత క్యాజువల్ గా ఏదో మాస్టర్ చెప్పారు అని చేయకుండా, భాగవతం జరుగుతున్న చోట హనుమంతుడు రామనామం వినిపిస్తే ఎలా ఉంటాడు, భాగవతం జరుగుతున్న చోట ఎవరెవరు ఉంటారు, ఉపనిషత్తులు, వేదాలు, సప్త ఋషులు, షడ్దర్శనాలు, ఎవరొస్తారో తెలియకపోతే వచ్చినా గుర్తించలేము, తమాషా అది. అందుకని ఇది మీ చేత రిపీట్ చేయించడం చేతంటే అసలు వాళ్ళు మూర్తీభవించి వస్తారు అని కూడా చెప్పాడు. అంటే రెండవ్వాలి, వ్యాసుడు, నారదుడు, వాల్మీకి లాంటి మహర్షులైనా అబద్ధం చెప్తూ ఉండుండాలి, లేదంటే మనకి తలకిందరుగా అవగాహన అవుతుంది. వాళ్ళు అబద్ధం చెప్పరు, మనకు ఆ నమ్మకం ఉంది. ఎగ్జాజరేట్ అసలు చేయరు. ఈ హైపర్బోల్స్ అవి చేయటం ఋషులకి చేత కాదు. కాకాలు కొట్టడం, లేనివి చాలా బాగా చెప్పారని చెప్పడం, వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. వోట్ ఆఫ్ థ్యాంక్స్ లో ఏం చెప్తాం, మాకు మీ వల్ల ఎంతో జ్ఞానం వచ్చిందంటారు. ఈ యోగాసనాలు ఏమి అంతా నేర్చుకున్న తర్వాత ఏం చెప్తాం మనం, ఈ యోగాసనాల వల్ల నా జీవితం మారిపోయింది అంటారు. రెండో రోజు నుంచి శరమామూలే. అంటే ఏం చేసుకుంటున్నాం మనం, మంది మనం మోసం చేసుకుంటామే. ఋషులు అలా మోసం చేయరు. అంచేత వాళ్ళు మూర్తి భవించినటువంటి ఇవన్నీ నడిచి వస్తాయి అంటే వస్తాయి అవి, మరి మనకు కనిపించడంలే. దుందుకార్యం లాంటి ప్రేతాత్మ వారం రోజుల్లో ముక్తి పొందింది, మరి మనం ఏమీ అవటం లేదు. ఎందుకంటే అసలు మనకి ఏ కోరిక లేదు. శ్రీకృష్ణుడు అనవసరంగా భగవద్గీత రాశాడు, కోరికలు ఉండకూడదు, కోరికలు ఉండకూడదు, కోరికలు ఉండదు, అసలు లేదు మనకు కోరికలు. ఏమున్నాయి, ఇంద్రియానికి బానిసత్వం ఉంది, మన కోరికలు కూడా లేవు. మీరు కాస్త సీరియస్ గా ఏదైనా కోరిక కోరి చూడండి, చూస్తాను నేను. సీరియస్ గా కోరితే కష్టపడాలి కదా. అంచేత ఏంటంటే ఇంద్రియానికి బానిసత్వం ఉంది అంతే, దాన్ని కోరికలు అనుకునే భ్రమ మళ్ళా అదో పెద్ద భ్రమ. అంచేత ఈ నరనారాయణ తత్వాన్ని అర్థం చేయడానికి చెప్తున్నా ఇది. మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు మాస్టర్ అనుకోకండి, అది నరుడు ఈ పని చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎవడి బ్యాక్గ్రౌండ్ లో మనలో ఆత్మ లేకపోతే ఈ కోరికలు కూడా ఉండవుగా. నువ్వు మంచిళ్ళు తాగలిగినా, ఇంకోళ్ళని చంపేయగలిగినా, ఇంకోళ్ళని తిట్టగలిగినా, ఇంకోళ్ళని మెచ్చుకోగలిగినా, ఏది చేసినా దేనివల్ల చేయగలుగుతున్నావు? ఆత్మ ఉంది కనుక ఈ రెండు కలిసే పుడతాయి. ఆత్మ పుడుతుంది, ఈ నరుడు పుడతాడు. కానీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే నరుడు ఏమనుకుంటాడు అంటే, శ్రీరామ శర్మాచార్య గురుదేవులు ఒకసారి చెప్పేవాట మైక్ అనుకుంటున్నాడు, ఇంతమంది నా మాట వింటున్నారని. అంతే కదా, అంటే నా మాట అంటే నా సంగతి నేను చెప్పటాను, నేను శ్రీరామ శర్మ ఆచార్య మాట చెప్తున్నాను. అప్పుడు 500,000 మంది ఎదుర్కొన్నా ఉన్నారు ఆయన మాట అన్నప్పుడు. మైక్ ఏమనుకుంటుంది, నేను మాట్లాడిస్తున్నాను వీళ్ళందరూ వింటున్నారని. కానీ అసలు ఆ మైక్ మాట ఎందుకు వింటున్నారు మీరు? మైక్ లోంచి వింటున్నారు, మైక్ లేకపోతే 500,000 మందికి ఆయన గొంతుకు వినిపించదు. కానీ ఎందుకు మైక్ ఉపయోగపడుతోంది? వెనకాదలు ఉన్నటువంటి చేతనత్వాన్ని బహిర్గతం చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఇందాక చదువుకున్నాగా జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సూర్యన. అలాంటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఆ దివ్యత్వం ఉన్నప్పుడు ఈ క్షుద్రమైనటువంటి కోరికలకి ఎందుకు లొంగిపోతున్నాము? అదే మీరు నిరంతరము మీరు ప్రశ్నించుకోవాలి. మీరు అది ఉంటేనే ఈ క్షుద్రమైన కోరికలు కూడా మీకు వస్తున్నాయి, అందులో డౌట్ లేదు కదా. కానీ ఈ క్షుద్రమైన కోరికలు ఎంతవరకు ఇంద్రియాలు ఉపయోగించుకోవటం నేర్చుకునేంత వరకు మాత్రమే, నడక నేర్చుకునేంత వరకు గమ్యం ఒక్కర్లే. చెప్పిన అర్థమవుతుందా? నడక నేర్చుకుంటున్నాం అప్పుడు మీరు ఫలానా చోటికి వెళ్ళాలి అనేది ఏమి ఉండదు. ఏం చేస్తూ ఉంటాం? నడిచేస్తూ ఉంటాడంతే. ఈ గోడ పట్టుకు లేచిపోతూ ఉంటాడు, అది పట్టుకు నడిచిపోతూ ఉంటాడు. మనం కూడా ఏం చేస్తామని వేలు పట్టుకు నడిపిస్తాం. ఏమీ లేకుండా ఒకడు ప్రచారం చేయటం మొదలెట్టాడు అనుకోండి, అంటే ఏమైందనమాట వాడికి? కన్షన్ వచ్చేసింది అనమాట. ఏమంటామండి, ఎందుకే అలా రెస్ట్లెస్ గా తిరుగుతావు, కూర్చోవచ్చుకోవడం అంటావు, అవునా? అంచేత ఇంద్రియాలు ఎలా ఉపయోగపడాలో నేర్చుకునేంత వరకు వాటిని ఉపయోగించుకోండి, చెత్త చెత్తగా ప్రాక్టీస్ అనమాట. టైప్ చేస్తున్నప్పుడు మీ ఎస్ డి ఎఫ్ జి హెచ్ సెమికోలన్ ఎల్కే జేహెచ్ జే బట్టి కొడతాడు, టైప్ చేస్తాడు, కాగితాలు ఖరాబ్ చేస్తాడు. వచ్చేశాక కూడా కాగితాలు ఖరాబ్ చేశాడు అనుకో. అలాగే మనం చేస్తున్న పిచ్చి పని నీకు చూడటం వచ్చేసింది కదా, ఎక్కడ చూడాలి ఇంకా? నడక వచ్చేసింది కదా, ఎటు నడవాలి? వినటం వచ్చేసింది కదా, ఏది వినాలి? మళ్ళా సెమికోలన్ ఎల్కే జేహెచ్జే అని కాగితాలు ఖరాబ్ చేస్తూ కూర్చుంటున్నాం, అది తప్పు. నడక రానివాడు, ఇంద్రియాలను ఉపయోగించుకోవటం చేత కానివాళ్ళు పూర్వకాలంలో ఉండేవాళ్ళు. చాలా మందికి ఇంద్రియాలు ఉపయోగించుకోవటం ఈ కాలంలోనూ చాలా మందికి రాదు, అది వేరే విషయం. కానీ ఈ కాలంలో చాలా మందికి కొంచెం వాళ్ళు కష్టపడితే వాడు ఇంద్రియాలు చెప్పిన మాట వింటాయి. వాడు ఉపయోగించుకోక కానీ వాడికి అర్థమైపోయి ఇది వద్దు అనుకుంటేగా ఆగిపోతుంది. బానిసత్వం ఎంతవరకు అంటే వాడు వద్దు అనుకున్నంత వరకు. అందుకే పిల్లలు నా దగ్గరకు వచ్చి, మాస్టారు మాకు చదువుకోవాలని ఉంది, చదువుకోలేకపోతున్నాను అంటే నాకు చాలా నవ్వుస్తుంది. ఇందులో ఏదో ఒకటే రైతే, చదువుకోవాలని ఉంటే గ్యారంటీగా నువ్వు చదువుకోగలవు, ఎవ్వడూ ఆపలేండి నిన్ను. చదువుకోలేదు అంటే అర్థం ఏంటి? చదువుకోవాలని లేదు అని. అంతే తప్ప ఈ మాటలు భ్రమలో మన్ని మనం మోసగించుకుంటాం. ముఖ్యంగా మా స్టూడెంట్స్కి నేను చెప్తూ ఉంటాను, మీకు కూడా సాధనలో నేను ఇచ్చే వార్నింగ్ అదే, మిమ్మల్ని మీరు మోసగించుకోకండి మీకు ఇది చెయ్యాలని ఉందని. మీకు చెయ్యాలని ఉంటే గ్యారంటీగా చేసేస్తారు, మీరు వద్దన్న పని గ్యారంటీగా చేస్తారు. డాక్టర్ ఉప్పు తినొద్దు మొర్రు అంటే ఉప్పు తినేవాడు, చచ్చిపోతావు మొర్రు అంటే సిగరెట్ తాగేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకంటే మనం తీసిపోయామేంటి? మనకి చెయ్యాలని లేదు, అది మనకు అర్థమైపోతే చేసేస్తాం. ఇంచేత మనకు ఒక భ్రమ ఏముంది అంటే, నరనారాయణ తత్వం చెప్తున్నాను అండి, అది అర్థం చేసుకోండి. నరుడికి భ్రమ ఏంటి అంటే, వీడికి చెయ్యాలని ఉన్నా ఇంద్రియాలు చేయనివ్వటం లేదని, అది తప్పు. ఇంద్రియాలు ఏమీ ఆపటం లేదు వాడిని, ఏమీ ఆపటం లేదు. నేను స్థిమితంగా కూర్చోలేను అంటాడు వాడు, సినిమా హాల్లో 3 గంటలు కూర్చుంటాడు. కూర్చోలేని వాడు మరి సినిమా హాల్లోనూ కూర్చోకపోడుగా. నిజంగా కూర్చోలేవు అవుతే మరి అక్కడ ఎందుకు కూర్చోగలిగాం? టీవీ ముందు ఎన్ని గంటలు కూర్చుంటాం? కళ్ళ ముందు నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి, కళ్ళు మండుతూ ఉంటాయి, నిద్ర ఎలా తూలుతూ ఉంటాం. టెక్స్ట్ బుక్ పట్టుకునేసరికి నిద్ర వచ్చింది మాస్టారు, నిద్రపోయాను. ఎవడు టీవీ చూస్తున్నాను మాస్టారు, నిద్ర వచ్చింది నిద్రపోయాను అండి వాడు, నిద్ర ఆపకుండా చూశానండి. భావం అర్థమవుతుందన్నారా? నారాయణ తేడా అర్థం చేసుకోండి మీరు. అది అర్థమైపోతే మన మాటలలోనే మన యొక్క అవగాహన రాహిత్యం అంటే యజ్ఞ రాహిత్యము, జ్ఞాన రాహిత్యము బయటపడుతుంది. ఏంటి అందరూ ఒప్పేసుకుంటారు. మొన్న 2nd Saturday అన్నాను, మా కాలేజీకి సెలవు లేదు, సరే వెళ్ళాం, పరీక్ష పెట్టాం. 3 రోజుల ముందే అనౌన్స్ చేశారు పరీక్ష పెడతారని. స్టూడెంట్ మాస్టర్ పెన్ అన్నాడు, పరీక్ష రాయటానికి వచ్చాడు వాడు, పెన్ను తెచ్చుకోలేదు. వాడికి సిగ్గు అనిపించదు, పేరెంట్స్ కి సిగ్గు అనిపించదు. మర్చిపోయాను, ఎందుకు మర్చిపోయాను? అవగాహన అవుతుందా? నరనారాయణ తత్వంలో దాన్ని ఇంకో విధంగా ఏం చెప్పాము? పానీయంబులు ద్రావుచుం గుడుచుచుం భాషించుచుం హాసలీలా నిద్రాదులం చేయుచుం తిరుగుచుం లక్షించుచుం సంతత శ్రీమన్నారాయణ పాద పద్మయుగళి చింతామృతాచింత సందానుడే మరిచెన్సురారిసితుడు. నువ్వు మర్చిపోతావు, నువ్వు చెప్పవు నాకు. నువ్వు బయటకు రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది రామకృష్ణపరమహంసకి. ఆ స్థితిలోంచి బయటకు ఎందుకు రావాల్సి వచ్చేది అంటే, జగద్గురువు చెప్పాడు గనక, అమ్మ చెప్పింది గనక, నువ్వు అలా వచ్చేకు, నీతో చాలా పని ఉంది అంటే తన ఆనందాన్ని వదులుకుని బయటకు వచ్చాడు వాళ్ళు. మనకి అక్కడికి వెళ్ళటంలో ఆనందం లేదు. పొద్దున్న అయిపోయిందా, 4:30 అయిందా, లేవాలి, ఏంటో సంధ్యావందనం అన్నాడు మాస్టారు. రేపటి నుంచి చేద్దాం క్రికెట్ మ్యాచ్. మా తమ్ముడు ఎప్పుడు కూడా పొద్దున్న లేవలేదు, 8 గంటలకే లేవటం. క్రికెట్ మ్యాచ్ ఉంటే 2:30కి రాత్రి నన్ను లేపి కూర్చోబెట్టేవాడు వాడికి తోడుకి, నన్ను చావగొట్టేవాడు. అంటే నాకు చూడాలని ఉంది, అది వేరే విషయం. మళ్ళా వాడు చావగొట్టాడు అన్నది తప్పు మాట, వాడు చావగొడితే నేను వింటానే ఏంటి? నాకు ఇష్టం ఉంటేనే కదా లొంగిపోయినట్టు నటిస్తాం. వాడు తీసుకెళ్లిపోయాడు మాస్టారు, లేకపోతే నా వద్దు ఇక్కడ, అదే నేను ఆ తప్పు చెప్తూ కరెక్ట్ చేసుకున్నా. కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు నేర్చి చూడటానికి. కానీ ఎవడైనా లేపితే, కానీ వాడు మ్యాచ్ వచ్చేసరికి అసలు అలారము అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. అదే పరీక్ష రోజుల్లో ఏ అలారం పెట్టు లేవరు. మా వాడు లేపమన్నాడండి, లేవటం లేదు, వాడికి చదవడం లేదమ్మా పడుకొని అంటా నేను. ఎందుకు మీరు లేపినా వాడు చదువుకోలేరు, తినే తూగుతూ ఉంటారు ఇలాగా. నరనారాయణ తత్వం తేడా అర్థమవుతుందా? ఈ కానీ చేతకానితనం అంతా కూడా నారాయణుడు వల్లే చేస్తున్నారు తమాషా అది. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదైనం, ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్య, ఆశ్చర్యవశ్చైనం అన్య శృణోతి శృత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. అంత ఆశ్చర్యమే కదా, లోపల అది ఉంది. అసలు ఏదైతే మన మంచి మార్గాల్లో పెట్టి సర్వజ్ఞత్వము సర్వవ్యాపకత్వము సర్వసమర్థతకి తీసుకువెళ్లాలో అది ఉండటం వల్ల ఈ పిచ్చి పనులన్నీ మనం చేయగలుగుతున్నాం. అది లేకపోతే ఏ పని చేయలేవుగా నువ్వు. నారాయణ తత్వము నరతత్వం అర్థమైందా మీకు? ఒకదానికి అన్నీ తెలుసు, రెండో దానికి ఏమీ తెలియదు. ఉపనిషత్తులు దీన్నే ద్వా సుపర్ణ ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయంటారు. ఒక పక్షి చూస్తూ ఉంటుంది, రెండో పక్షి అన్ని తింటూ ఉంటుంది. తింటూ ఉంటుంది అంటే ఈ ప్రారబ్ధ కర్మలు సంచిత కర్మలు అన్ని అనుభవిస్తూ ఉంటుంది, రెండో పక్షి దాన్ని చూస్తూ ఉంటుంది. దాన్నే భగవద్గీతలో ఏమని చదువుకున్నాం మనం, శ్లోకంలో 4వ అధ్యాయం చదివాము. మీతో చాలాసార్లు చెప్పించాను, మర్చిపోయారు మీరు. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేద. కలిసి పుడతారు ఇద్దరు గురు శిష్యులు, ఇద్దరు ఎప్పుడు కలిసి పుడతారు మీరు అది గుర్తుంచుకోండి. మీ గురువుని వెతుక్కోకర్లే, ఎప్పుడు గురువు లోపలే ఉంటాడు. సపూర్వేషామపి గురువు కాలే, బయట ఉన్నటువంటి వ్యక్తులు లోపల మీకు గురువు ఉన్నాడు అని చెప్పేంత వరకే. అది చెప్పిన తర్వాత కూడా నువ్వు బయట వెతుక్కున్నావు అనుకో, అంటే అర్థం ఏంటి, లోపలున్న గురువు కనుక మీకు జాగ్రత్త. నేను చెప్పానని వెతుక్కోకండి. చాలా చికాకులు పెడతారు వాళ్ళు ఈ గురువులతో, అదేదో సుఖంగా మాత్రం ఉంచారు వాళ్ళు. వెతకండి, వెతుకుతున్నట్టు నటించండి అంతే, పట్టుకోకండి వాడిని. చేయి తగిలింది అనుకోండి, గబుక్కుని ఏం చేయాలి మీరు, చేయి వెనక్కి లాగేసుకోవాలి. లాక్కోపోతే ఏమవుతారు, మీ కర్మ ఇరుక్కుపోతారంతే. ఇంకా అప్పుడు ఆయన చెప్పింది చేయాల్సి వస్తుంది, మీరు చెప్పినట్టు ఆయన చేయడు. అది గుర్తుంచుకోండి, అది నర నారాయణ తత్వము. భగవానుని మనసు ఏమి జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వ మోక్ష శేషుభాత్. దేనిని తెలుసుకున్న పిదప అశుభము నుండి విడిపడతావో అట్టి అనుభవ సహితమైన రహస్య జ్ఞానమును అసూయ లేని నీకు చెప్పుచున్నాను. ఇప్పుడు ఆ జ్ఞానం అర్థమైంది కదా, రహస్యం ఏంటో. మీ యొక్క గురువు ఎవరినైతే మీరు అన్ని చోట్ల వెతుకుతున్నారో వాడు మీలోనే ఉన్నారు. అదే సీక్రెట్ ఆక్షన్, గుప్త విద్య, రాజవిద్య, రాజగుహ్యము, ఆధ్యాత్మికత అంతా అదే. ఈ ఒక్క పాయింట్ ముందు మీకు అర్థమైపోవాలి. బయట ఎక్కడా వెతుక్కోకలే మీరు, కానీ లోపలున్న వాడిని వెతుకుతున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇన్నాళ్ళు మీరు చేసినవి ఆపేయాలి. అప్పుడు కానీ వాడు బయటికి రాడు. వాల్మీకి కానీ, ధ్రువుడు కానీ, ప్రహ్లాదుడు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించలేదు. ఇంకా ఒక్కసారి ఆ గురువు జోలికి వెళ్ళారు, కరిష్యే వచనం, నువ్వేం చెప్తే అది చేస్తాను అనే మానసిక స్థితిలో వెళ్ళండి. మీరు ఇంకేం ఆలోచించక్కర్లేదు. ఎప్పుడు మీరు గాలి పీల్చుకోవాలో, ఎప్పుడు గాలి వదలాలో కూడా చెప్తాడు, అంత పెర్ఫెక్ట్ గా చెప్తాడు. జ్ఞానము కలిగిన తర్వాత జీవితము యజ్ఞ స్వరూపముగా మారును, కనుక 7వ అవతారము యజ్ఞ రూపము. యజ్ఞ రూపు ప్రభో హమారే భావు ఉజ్వల కీజే. యజ్ఞం మనం చేస్తున్నాం, కానీ మన భావాలు ఉజ్వలంగా అవ్వాలని మాత్రం కోరుకోవటం లేదు. యాంత్రికంగా చేసేస్తున్నాం మనం, అది తప్పు జరిగేది. నిరంతరము మీరు ఈ భాగవతాలు భగవద్గీతలు అవి ఎందుకు చదువుతామంటే, ఈ మెకానికల్ గా జరిగిపోకూడదు. మెకానికల్ గా జరుగుతూ వచ్చే ప్రమాదం నేను చెప్పాను కదా, ఇవాళ పొద్దున్న నేను ఫీల్ అయ్యానది. ఏం చదువుతున్నాను, ఏదో శ్లోకాలు చదువుతున్నాను. అది చూడదు మొదలెట్టాను, ఇవాళ ఎందుకో లేటు, ఏదో అయింది నాకు గుర్తులేదు, ఎందుకో కరెక్ట్ గా లేదు మూడ్. ఫోన్ వచ్చింది, మూడ్ కరెక్ట్ గా లేదు, డిస్టర్బ్ అయిపోయింది. అసలైన టైం 15 నిమిషాలు తినేసింది అది. ఇంకా తినేసాక ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నాను నేను. మామూలుగా అవుతే నేను ఆయన ఆలోచించాను, అది చదివేస్తాను, చదివేస్తే ఇంకా వాడు ఏం చెప్తే అది చెప్తా. కానీ ఇక్కడ 15 నిమిషాలు తినేవిబడింది, నాకు టైం లేదు. అది ఆలోచిస్తూ అది చిరుదేని చదివేశాను నేను. నేను ఇంకోటి ఆలోచిస్తున్నాను, మీలో ఎవరికైనా తెలిసిందా? మరి అది చిరుద ఏం ఫలిస్తుంది? కానీ మీకు తెలియలేదుగా నేను ఇంకోటి ఆలోచిస్తున్నాను. పొద్దున చెప్పినట్టున్నాను, నేను ఇంకో పేరు పెట్టి ఈ పేరు చెప్పకుండా చెట్టే. మీరు చేసేస్తే ఉండొచ్చు స్తోత్రాలు, స్తోత్రాలు లక్ష పారాయణలు చేస్తారు, కోటి పారాయణలు చేస్తారు. చేయటం తప్పు అన్ను నేను. ఇంచారంటే ఏది చేసినా స్వల్పమభ్యస్య ధర్మస్య త్రాయతే. అంటే ఇదంతా వింటామని తప్పు అనుకోకండి. మీరు చేస్తున్నది ఎదగండి అని చెప్తున్నాం. మీరు అది ఎప్పుడు నిరంతరం గుర్తుంచుకోండి. ఈ మాటను వింటే ప్రమాదం ఏమొస్తోందంటే, అవుతే ఇన్నాళ్లు మేము చేసింది తప్ప, ఇన్నాళ్లు చేశారు కనుకనే ఇది వింటున్నారు మీరు, ట్రూత్ దగ్గరికి వచ్చారు మీరు. మరి ఇన్నాళ్లు చేసింది మనం కరెక్ట్ గా చేయలేకపోతున్నామే, చేయలేకపోతున్నారు కనుకే ఇది వినాలి. చేయగలిగితే మీరు వినరు, మీ దగ్గరికి అందరూ వస్తారు. అంచేత ఆ బాధ వద్దు చేయలేకపోతున్నామని, చేయలేకపోతున్నామనే తపన రావాలి. తేడా అర్థమైందా రెండింటికి? బాధ వల్ల ఏమవుతారు మీరు? నిరాశలో పడిపోతారు. మిమ్మల్ని నిరాశ వైపు నా మాటలు తీసుకెళ్లాయంటే నేను ఫెయిల్ అయినట్టే నా ఉద్దేశంలో. నిరాశ మీరు కావాలి అని నా ఉద్దేశం కాదు. ఇంత సులభమే అని మీకు అనిపించాలి. కూడానే ఉన్నాడే, నాతోనే ఉన్నాడు ఆ జగద్గురువు. మీకు ఇష్టదైవం జగద్గురు అనే పేరు మీకు నచ్చకపోతే మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. పేర్లతో మళ్ళా గందరగోళం పడొద్దు. మీరు భాగవతం చదువుతున్నాం గనక జగద్గురువు అంటున్నాం అంతే. వాడు ఈ జన్మలోనే కాదు, ప్రతి జన్మలోనూ నీతో కలిసి పుడుతూ ఉంటాడు. బహుని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తపరంత. మనకి తెలియదు, నాకు తెలుసు అంటున్నాడు ఆ జగద్గురువు అన్ని జన్మల పరంపరలో. అంచేత జగద్గురువుని కనుక అడిగితే నీ జన్మ పరంపరలన్నీ చెప్పేస్తాడు. దాన్ని ఏమనుకున్నాం మనం? హంసస్థితి అన్నాం. మీ యొక్క జన్మ మాత్రమే ఎప్పుడైతే జరుగుతుందో ఈ వ్యక్తిగతమైనటువంటి జన్మ నుంచి మహాహంసాయ విద్మే, ఈ హంస మహాహంసగా మారుతుంది. ఇదెప్పుడు? ఇదివరకు జన్మలన్నీ చెప్తూ ఉంటే, ఇది కాకుండా నువ్వు ఖనిజ జగత్తులో పుట్టావు, బల్లిగా వచ్చావు, కుక్కగా వచ్చావు. రామకృష్ణ పరమహంస ఒకసారి మాట జారాడు, నాకు జంతువుల భాష కూడా అర్థమవుతుంది అన్నాడు ఒకసారి. తర్వాత ఎవరు అడగలే మీకేమర్థమైందని. ఇంచేత అదేంటి పరమహంస స్థితి? ఇంచేత పరమహంస, మహాహంస, హంస మీకు తేడా తెలియాలి. ఈ మూడు హంసలున్నాయి. ఒకటి మామూలు హంస అంటే మీ యొక్క శ్వాస నీవుగా ఎలా మారుతుందో తెలిస్తే అప్పుడు హంస అంటాం. ఆ నీవుగా ఎలా మారుతుందో తెలిసేటటువంటి ప్రక్రియే యజ్ఞావతారము. దాని గురించి ఇదంతా చెప్తున్నాను నేను. యజ్ఞము అన్నా నీవు శ్వాస పీల్చుకుని విడవటము అన్నా ఒకటే, రెండిటికి తేడా లేదు. కానీ నీ శ్వాస అపానే జుహతి ప్రాణం, ప్రాణోపానం తధారే ప్రాణాపాన సమకృత్వ నాసాభ్యంతర చారణో, రకరకాలుగా చెప్పుకొస్తాడు నాలుగో అధ్యాయంలో ఈ శ్వాస యజ్ఞం గురించి. అంచేత ఇండివిజువల్ శ్వాస, అందరి శ్వాస, ఖనిజ వృక్ష జంతు జగత్ దేవతల శ్వాస, హంస, మహాహంస, పరమహంస. అంచేత పరమహంస అనే బిరుదు ఎవరు ఎవరికి ఉన్నదో వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారని అర్థం. అది లేకుండా బిరుదు ప్రదానం చేయించుకునే వాళ్ళు ఉండవచ్చు, మరి అది మరి కష్టం, మరి దానికి మనం ఏం చేయలేము. మీరు గమనించుకోగలగాలి. అది ఈ జ్ఞానము కలిగిన తర్వాత జీవితము యజ్ఞ స్వరూపముగా మారును. కనుక ఏడవ అవతారము యజ్ఞ రూపము. రుచి అను బ్రాహ్మణునకు ఆకూతి అను నామయందు భగవానుడు యజ్ఞ రూపమును అవతరించెను. ఇది ఏడవ అవతారము. జ్ఞాన యజ్ఞ రూపములు త్యాగమయములే కనుక సన్యాసమునకు ప్రతీకలు. అందుచేత బుద్ధిమంతులకు వారికి పరమహంస విధిని బోధించుటకై, ఇందాక చెప్పాను కదా పరమహంస విధి అంటే యజ్ఞం యొక్క పరాకాష్ఠ, పరమహంస విధిని బోధించుటకై భగవానుడు ఋషభదేవుని రూపమున అవతరించెను. ఇది ఎనిమిదవ అవతారము. యతి పురుషుడు ఇతరుల కొరకే జీవించును, ఇతరుల సంతోషమనే తన సంతోషముగా భావించును, లోక కళ్యాణమును సదా వాంఛించుచుండును. ఇదియే పృథు మహారాజుగా అవతరించిన తొమ్మిదవ అవతారము. ఋషులు ప్రార్థన ఆలకించిన భగవానుడు పృథివీ నుండి ఓషధులను పిండెను. ఈ అవతారము పరమ రమణీయమని సూతుడు పలికెను. పదియవ అవతారము మత్స్యావతారము. ఏం చదువుతున్నాం అసలు ఇదంతా మనం? 24 అవతారాల గురించి చదువుతూ 24 అవతారాలు మీలో జరగాలి అని చెప్పుకుంటున్నాం. అంటే ఇవంతా ఎక్కడ జరగాలి? మీలో జరగాలి. కానీ మీలో ఎప్పుడు జరుగుతుంది? బయట జరిగి ఉంటే, బయట కంప్యూటర్ సైన్స్ ఉంటే మీలో కంప్యూటర్ సైన్స్ తేలిగ్గా వస్తుంది కదా. బయట ఫ్రెంచ్ భాష నేర్పే ఇన్స్టిట్యూషన్ ఉంటే మీరు ఫ్రెంచ్ భాష ఈజీగా నేర్చుకోగలుగుతారు. లేకపోతే మీరు ఇంకో నానా అవస్థలు పడి నేర్చుకోవచ్చు, కానీ బయట అది నేర్పేటటువంటి టెక్నాలజీ రెడీ అయి ఉంటే లోపల అది ఈజీగా వచ్చేస్తుంది. అంచేత ఈ అవతారాలన్నీ జరిగిపోయినటువంటి అవతారాలు. అంటే ఇవంతా ఏమవ్వాలి? మీకు ఈజీగా పట్టుబడాలి, ఆ రుచి ఉంటే. మీరు ఆ దారిలో ఉండాలంటే అంతకంటే ఇంకేం లేదు. అంచేత ఈ అవతారాలన్నీ కూడా స్త్రీ పురుష భేదము లేకుండా, వయోభేదము లేకుండా, ప్రతి వాడికి కూడా బుద్ధిని అవతారము తర్వాత వచ్చేటటువంటి అవతారము కొరికి వాడు వెయిట్ చేయాలి తప్ప, ఈ బుద్ధుడి వరకు వచ్చేటటువంటి అన్ని అవతారాలు మీరు కష్టపడితే కొంచెం మీలో డిసెండ్ అయిపోతాయి. అంచేత కొంచెం ఫాస్ట్గా చదివేద్దాం ఈ చాప్టర్. ఇంకా 10వ అవతారము మత్స్యావతారము. ఈ మత్స్యావతారమున హయగ్రీవుడను రాక్షసుని సంహరించుట ద్వారా దుష్ట శిక్షణయు, సత్యవ్రతుడకు భక్తుని రక్షించుట ద్వారా శిష్ట రక్షణయు, వేదములను వెలికి తెచ్చి బ్రహ్మదేవునికిచ్చుట ద్వారా ధర్మస్థాపన జరిగి అవతార ప్రాముఖ్యమును చక్కగా విషదపరచడం జరిగింది. మూడు జరగాలి అవతారములు ఎప్పుడైనా. అంచేత మీలో అవతరణ జరిగింది అంటే ఒక్కొక్క స్థితిలో ఈ మూడు జరగాలి, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మస్థాపన. ఈ మూడు జరిగితేనే అవతరణ మీలో జరిగినట్టు. దుష్ట శిక్షణ ఏంటి? తప్పుదారిన వెళ్తున్నటువంటి ఇంద్రియాల్ని దమించటం. శిష్ట రక్షణ అంటే ఏంటి? మంచి మార్గంలో వెళ్తున్నటువంటి ఇంద్రియాలకు ప్రోధి చేయటం, ఇంకా ఇంకా మంచి పనులు చేయటాన్ని. ధర్మరక్షణ అంటే ఏంటి? ఈ విధముగా ఉపయోగపడినటువంటి ఇంద్రియాలను దివ్య ప్రణాళికకి అనుగుణ్యంగా జీవించటం. అంచేత దీన్నే మనం ఏమంటాం, క్లీం, శ్రీం, హ్రీం సాధన అని కూడా అనొచ్చు. భగవద్గీతలో చెప్పబడిన ఈ మూడే. కూర్మావతారము 11వ అవతారము. క్షీరసాగరమును దేవదానవులు కలిసి మధించినప్పుడు శ్రీహరి కూర్మరూపము ధరించి మందర పర్వతమును వీపుపై ధరించెను. వాసనా సాగరమున మునిపోవుచున్న బుద్ధి అనే మందరాచలమును ధరించు భగవద్భక్తి యొక్క వర్ణనయే కూర్మనారాయణ వర్ణనముగా మనకి భాగవతమును తెలియను. ఈ వర్ణనము అష్టమ స్కందమును వచ్చును. 12వ అవతారము ధన్వంతరి రూపము. ఈయన అమృతహస్తుడే సాగరము నుండి బయలువెడెను. జ్ఞాన నిర్మర్ధన మనం ఆగ్నేయ దిశలో ఈ బొమ్మ పెట్టాను నేను. ఆ చేతిలోంచి యజ్ఞం, యజ్ఞకర్మ అంటే ఇప్పుడు అర్థం ఏంటుంది కదా మీకు. ఆ యజ్ఞంలోంచి ఏంటి రావాలి? అమృతహస్తం బయటికి రావాలి. అది మీరు అందరికీ పంచగలగాలి అనేటటువంటి భావన అది. అది రకరకాల రూపు దారుస్తుంది, అది వేరే విషయం. అది ఎందుకు అలా మారుతుందో నా చేతిలోనే ఏం లేదు. కానీ అసలు ఆ సింబాలిజం మీకు అర్థం అవ్వాలి, ఎందుకు ఏది ఎక్కడ పెట్టాము అని. దాని పక్కన మేషరాశి పెట్టాం, రెండు గొర్రెలు పెట్టాం పక్కన. ఆ మేషరాశి, దాని తర్వాత భాగవతంలో ఉన్నటువంటి రాశి చక్ర వర్ణన మిల్లిమిల్లిగా దాని సింబాలిజం గా అది ఉపయోగించుకుందామని పెట్టా. కానీ ఆ ఉపయోగం ఏమలేదు, విస్తృతపడిందంతే. అంచేత అదే బ్రేక్ అయిపోలే. ఈయన అమృతహస్తుడే సాగరము నుండి బయలుపడెను. జ్ఞాన నిర్మధనాభ్యాసం, మధించటం. జ్ఞాన నిర్మధనాభ్యాసం జరిగినప్పుడు హృదయ సాగరము నుండి బయలువెడు అమృత స్వరూపముకు ధన్వంతరి ప్రతీకము. 13వ అవతారము మోహిని అవతారము. ఇచ్చట దానవులను వంచించి దేవతలకు అమృతము నొసుగును. ఇది బహుసుందరమైనటువంటి అవతారము. దుష్ట వాసనలను నిర్జీవమనర్చి సద్వాసనను పెంపొందించుకోమని తెలుపును. అర్థమవుతుంది కదా. చతుర్దశం నారసింహం బిభ్రద్వైత్యేంద్రమూర్జితం దదార కరజైరూరా వేరకాం కటకతృధ. నృసింహావతారము 14వ అవతారము. రాక్షసుడు గర్వితుడు అయిన కనకశిపుని చాపలల్లు వాడు వెదరబద్దును జీల్చునట్టు గోళ్లచే జీల్చెను. హిరణ్యకశిపుడు అహంకారము యొక్క స్వరూపము. కనుక మమకార రూపుడైన హిరణ్యాక్షుని వలె తేలికగా చంపబడడు. అహంకారం ఎప్పుడూ జీవిని అంటుకునే ఉండును. అది రాత్రిపూట చావదు, పగలు చావదు, లోపల చావదు, బయట చావదు, జంతువుల వలన చావదు, జనుల వలన చావదు. ఇది చావటం అంటూ జరిగితే మధ్యమ స్థితి నుండే చస్తుంది. ఈ సత్యమును వ్యక్తమనర్చు రెండుగా పగిలిన స్తంభము మధ్య నుండి నరసింహమూర్తి ఆవిర్భవించను. 15వ అవతారము వామన అవతారము. బలిచక్రిని వంచి బలిచక్రవర్తిని వంచి దేవతలకు స్వర్గము నిచ్చుట ఈ అవతార విశేషము. ఈ అవతారమున యుద్ధము లేదు. బలిచక్రవర్తి భక్తి అనేది బలమును కలిగి ఉండెను. అందుచేత శక్తితో గాక బలిని యుక్తితో వానవమూర్తి జయించెను. 16వ అవతారము పరశురామ అవతారము. పరశురాముని భార్గవరాముడని కూడా పిలుచురు. త్రేతాయుగారంభమున పరశురాముడు ఆవిర్భవించి క్షత్రియకులమును నాశనమనర్చున్నట్లు తెలియచున్నది. ఇతడు 21 మారు పృథ్వీపై దండెత్తి దైవద్వేషులు బ్రాహ్మణ ద్వేషులు క్షత్రియులను పరిమార్చెను. 17వ అవతారము వేదవ్యాసుడు. సత్యవతి పరాశరులకు బిడ్డడై జన్మించి లోక కళ్యాణార్థమే వేదములను విస్తరింపజేసెను. అష్టాదశ పురాణములను రచించెను, ఉప పురాణములను రచించెను, భారతమును రచించెను, భాగవతమును రచించెను, బ్రహ్మసూత్రములను రచించెను. వ్యాసుడు లేని సనాతన ధర్మ వైభవము అనూహ్యముగా మిగులును. 18వ అవతారము శ్రీరామవతారము. రాముడు పోతపోసిన ధర్మస్వరూపము. శ్రీరాముడు ఆదర్శ పురుషుడుగా, ఆదర్శ పుత్రుడుగా, ఆదర్శ ప్రభువుగా, ఆదర్శ భర్తగా, ఆదర్శ స్నేహితుడుగా, ఆదర్శ శిష్యుడుగా, ఆదర్శ గురువుగా, ఆదర్శ సోదరుడుగా, ఆదర్శ శత్రువుగా, శత్రువుల్లో కూడా ఆయన ఆదర్శుడే, అన్యులు అనుకరించలేని రీతిలో జీవించి సర్వులకు మార్గదర్శకుడయ్యను. 19వ 20వ అవతారములలో భగవానుడు బలరామ శ్రీకృష్ణుడుగా జన్మించెను. వీరిరువురు భూభారము హరించిరి. శ్రీకృష్ణ పరమాత్మ 16 కళలతో మూర్తీభవించిన పూర్ణావతారము, ప్రేమావతారము, జగత్తులో గోచరించిన ఏకైక పురుషోత్తముడితడే. 21వ అవతారము బుద్ధావతారము. భాగవత రచన జరుగు నాటికి ఈ అవతారము ఆవిర్భవించలేదు. ఇంచంటే అప్పుడే కృష్ణుడు నిర్యాణం చెందాడు. దాని తర్వాత సుమారు 2500 సంవత్సరాల తర్వాత బుద్ధుడు అవతరించాడు. అందువల్ల ఈ అవతారము భవిష్యత్తులో ఆవిర్భవించునని సూతుడు చెప్పెను. బుద్ధ భగవానుడు మహాత్యాగి, ఆదర్శవంతుడు, అపార కరుణాసముద్రుడు. కాల పరిస్థితులను దృష్టియందు దిద్దుకుని నైతిక జీవనమును ప్రజలతో ప్రవేశపెట్టుటే ముఖ్యోద్దేశముగా కలిగియుండటం వలన బుద్ధుడు భగవంతుని గురించి ప్రవచించక ధర్మమునకి ఎక్కువ ప్రాధాన్యమొసగెను. ఇక్కడ రేపు గుర్తు చేయండి, భవిష్యత్ అవతారాలు చెప్పటిలో రహస్యం ఏమిటి అనేది వాళ్ళు పూర్తి చేసేస్తాను. పేజీ 22వ అవతారము కల్కి అవతారము. ఇది కలియుగాంతమును వచ్చును. అధర్మము పెచ్చు పెరిగినప్పుడు ధర్మ సంస్థాపనకై శంబల అనేది గ్రామమున విష్ణు యశుడు అనేటటువంటి బ్రాహ్మణునకు కల్కి రూపమున భగవానుడు ఆవిర్భవించును. ఈ విధముగా అసంఖ్యాకములై ఉన్న హరి అవతారములు చదివిన వాని పాప విముక్తి గావించుచున్నది. అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపురేపు జాల భక్తితోడ చదివిన సంసార దుఃఖ రాశి బాసి తొలిగిపు. తమాష ఏంటంటే ప్రతివాడు అతి రహస్యం అంటూ ఉంటాడు. మరి అంతా చెప్పిస్తున్నాడా? మరి ఇందులో రహస్యం ఉంది. మీరు అది అర్థం చేసుకోండి. ఎప్పుడైనా భాగవతంలో కానీ భగవద్గీతలో కానీ ఆధ్యాత్మిక పుస్తకాల్లో ఎప్పుడైనా అది రహస్యము అంటే అర్థము మీరు అర్థం చేసుకున్నది తప్పు అని. ఇంచేత మీకు అర్థమైపోయి ఉంటే జగద్గురువు లాంటి సర్వజ్ఞుడు అది రహస్యం అని ఎందుకు చెప్తాడు? వ్యాసుడు లాంటి సర్వజ్ఞుడు ఇది రహస్యం అని చెప్తున్నాడు. పోతన లాంటి మహాయోగి ఏం చెప్తున్నాడు, అతిరహస్యమైన హరిజన్మ కథనంబు. మరి 21 సర్వేషంగా ఇప్పుడు కావాలంటే మీలో ఏకసంత గ్రహీలు ఎవరైనా ఉంటే అసలు 21 టకటకట చెప్పేస్తారేమో. కొన్ని చెప్పండి చూద్దాం, మీకు గుర్తున్నవి. నరనారాయణ, కపిల తెలిసిపోయాయి కదా ఇప్పుడు. మరి ఇందులో అతి రహస్యం ఏమిటి అని మీరు ఆలోచించుకోవాలి జాగ్రత్తగా. అది రేపు డిస్కస్ చేస్తాను నేను అసలు. అది ఎందుకంటే రహస్యమైంది ఏముందని అక్కడ రాజవిద్య రాజగుహ్యం అనేసి 40 శ్లోకాలు చెప్పేశాడు అక్కడ. మరి అందులో రహస్యం ఏమిటి అది మనకు అర్థం అవ్వాలి. అర్థం అవుతే ఏమవుతుందో చెప్తున్నాడు. అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుషు డెబ్బడేని మాపు రేపు దాల భక్తితోడ చదివిన సంసార దుఃఖ రాశి బాసి తొలగిపోవు. అంటే తొలగిపోలేదనుకోండి మనకు రహస్యం అర్థం కాలే, పేర్లు అర్థమయ్యంతే. ఇంకేత వాడు ఖచ్చితంగా చెప్తున్నాడు 7 రోజుల్లో అయిపోతుంది అని. ఛాలెంజ్ చేసి చెప్తున్నారు కదా, జరిగిన వాళ్ళ సంగతి చెప్తున్నాడు కదా. అంచేత చెప్పిన దాంట్లో తప్పేం లేదు, ఎక్కడో మన అవగాహనలో లోపం ఉంది, అది పట్టుకోగలుగుతామేమో చూద్దాం ఇది అని ఆంధ్ర భాగవతమున పోతనామాచ్యుడు తెలిపాను. భగవానుని అవతార వైభవం గాంచలేని మూఢులు ఆయనను దేహధారిగా భావించుచుండురు. భగవానుని అవతార వైభవం గాంచలేని మూఢులు ఆయనను దేహధారిగా భావించుచుందురు. ఎవరిని? భగవంతుణ్ణి. నిన్ను కాదు, నువ్వు. అదే రహస్యం. అంటే నువ్వు కూడా భగవంతుడివేగా. మరి ఎన్నిసార్లు చెప్పినా నీకు గుర్తు రావటం లేదు అంటే ఆ రహస్యం నీకు అర్థం అవటం లేదు. అంతేగా, ముత్తుకునే అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ నేను వాడంటే వాడేమంటున్నాడు, అంతా బాగానే ఉంది కానీ నాకు చేత కాదు. మరి భగవంతుడు అవుతే అన్ని చేయగలగాలి మనం. అంచేత భగవాని అవతార వైభవము గాంచలేని మూఢులు, అంటే మనమే మన శరీరంలో ఈ అవతార వైభవాన్ని గాంచలేకుండా ఉన్నాం. తది నేడర్ మోడర్న్ ఫిజియలాజికల్ అసలు ఈ అవతారాలన్నీ మన బ్రెయిన్స్ లో సశరీరంగా ఎలా ఉన్నాయో ప్రూవ్ చేశాడు. ఎప్పుడైనా వీలుంటే చూపిస్తాను నేను మీకు ఆ క్యాసెట్. సశరీరంగానే అంచేత మళ్ళా మీరు అది ఊహ కాబోలు, దాని అర్థం ఇది అని అనుకోకలే. వినాయకుడు వినాయకుడిలాగే కనిపిస్తాడు, హనుమంతుడు హనుమంతుడిలాగే కనిపిస్తాడు. సంజీవిని పర్వతం ఎత్తుకుని మన బుర్రలో ఆపరేషన్ చేసి చూస్తే కోస్తే మన బ్రెయిన్ లో ఆ స్వరూపాలే కనిపిస్తాయి. అక్షరాల అక్షరాల అనుకోడు కాదు, మూర్తివంతంగా అయినా మరి అవతార వైభవం రావటం లేదుగా. కనిపిస్తున్నాయి ఓకే, తానే నేడ చూపించేశాడు. మరేది అవతార వైభవం? ఆకాశమున మేఘరాశి ఆరోపించునట్లు, వాయువునందు ఇసుక రేణువులు నాపాదించినట్లు, సచ్చిదానంద రూపుడకు భగవానుని ఎందు దేహము కాంచుతున్నాము. ఈ అవిద్యావరణము నుండి బయటపడినప్పుడు జీవుడు సర్వగతుడైనటువంటి పరమాత్మను దర్శించుచున్నాడు. నేను మీకు బొమ్మ చూపించాను, అది ఇక్కడ కొన్నాళ్ల వరకు వేళ్లాడుతూ ఉండేది కూడా. ఒక గ్లాస్, లేకపోతే 2 ముఖాలు ఉందా, గుర్తున్నది? మీరు చూసేదాన్ని బట్టి ఉంటుంది అది 2 ముఖాలా గ్లాసా అని. కానీ బొమ్మ అదే. నువ్వు దేహధారివా, నరుడివా, నారాయణుడివా, నీ దృష్టికోణం బట్టి ఉంటుంది. నరుడు లాంటి కోరికలతో నారాయణుని నువ్వు చూడలేవు, నారాయణుడు లాంటి స్వభావంతో నరుడు నారాయణులో కలిసిపోతాడు. అంచేత ఏం చేయాలి? పానీయంబుల ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీమన్నారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుడై మరిచెన్ సురారిసుతుడు ఏతద్ విశ్వం. ఇది మరిస్తే అది ఆన్ అవుతుంది. ఇక్కడ ఉండి దాన్ని ఆన్ చేసుకోలేరు, అది రహస్యం. ఇంకా మీరు ఎప్పుడు ఎలా ఆన్ చేసుకుంటారో అది మీ ఇష్టం. అందుకే నేను చెప్పాను కదా, మాకు అది కావాలి, ఆన్ అవటం లేదు అనే అబద్ధాలు మాత్రం చెప్పకండి. మీకు అది కావాలంటే గ్యారంటీగా తక్షణమే, అక్కడ రాశాడు కదా పతంజలి యోగ సూత్రాల్లో కూడా, తీవ్ర సంవేగాన, నీకు తీవ్రమైనటువంటి సంవేగం ఉండి ఇచ్చి వెదవది ఇదంతా మనకెందుకు, వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళిపోతావు. వెళ్ళిపోయాక నువ్వు ఇక్కడే ఉంటావా వెళ్ళిపోవా అన్నది మళ్ళా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. దాని గురించి మనం ఏం చెప్పలేము. అంచేత ఆ స్థితిలో ఉన్నవాడు అసలు బయటకు కనిపించకపోవచ్చు. మనలోనే చాలా మంది ఆ గుంటూరులో ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, కానీ వాళ్ళకి ఇష్టం లేదు. బలవంతుడు భగవంతుడు అవుడు బలవంతం చేయగలడు? ఇంకా వాడు స్వచ్ఛందుడు కదా, వాడిని ఎవడు ఏం చేయలేడు. వాడికి చెప్పాలని ఉంటే చెప్తాడు, చెప్పాలని లేకపోతే చెప్పడు. కానీ వాడు ఆ స్థితిలో ఉన్నాడా లేదా చెప్పలేదు. ఇప్పుడు అవధూతలు ఉన్నారు, చాలా మంది బ్రెయిన్ డిజనరేట్ అయిపోయి అవధూత స్థితిలో ఉండుండొచ్చు. కొంతమంది నిజంగా అవధూతలే కావచ్చు. మరి ఇంతకీ మేము వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకేమవుతుంది? వాడు కాదుగా ఇంపార్టెంట్, నువ్వు వాడు ఏం అనుకుని వెళ్తున్నావో అది ఇంపార్టెంట్. ఓ ఫోటోని చూసి వెంకటేశ్వర స్వామి అనుకోగలిగిన వాడివి, ఓ మనిషిని చూసి అవధూత అనుకోలేవు. కాగితం ముక్కే వెంకటేశ్వర స్వామిగా పలకగలిగినప్పుడు. అంచేత వాడి గురించి మీరు ఆలోచించకండి, ఎప్పుడు కూడా మీ గురించి ఆలోచించుకోండి. మీరు ఏ భావముతో ఎవరి దగ్గరికి వెళ్తే యద్భావం. అంచేత ఎదుటవాడు కపటీయా, వాడి కర్మ వాడు కపటీ అవుతే వాడు కపటి అవుతాడు, వాడి కర్మ వాడు పోతాడు, నీకేం అవ్వదు. ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి. ఎవాడు ఏదో ఎంత పరమ నీచుడైనా కావచ్చు వాడు, నువ్వు మాత్రము వాడు పరిపూర్ణమైనటువంటి సద్గురువుగా స్వీకరిస్తే నీలో ఉన్నటువంటి జగద్గురువు కదులుతాడు. వాడు కాదుగా గురువు, నేను చాలాసార్లు చెప్పాను, బాహ్యములో ఉన్నటువంటి గురువు ఎంత గొప్పవాడు అయినా వేస్ట్. ఇంచేత మరి ఆ నారదుడే ఈ రాక్షసుల దగ్గరికి వెళ్లి చెప్పేవాడు. ప్రహ్లాదుడు ధ్రువుడు లాంటి పిల్లలు కదలగలిగారు, కానీ మరి వీళ్ళెవరు కదలలేదుగా, మహాతపస్సులే వీళ్ళందరూ. ఆ భావన అర్థం చేసుకోండి. రహస్యం అంటే ఏంటో చెప్తున్నాను నేను మీకు. అది చిన్న కిటుకు ఏమిటి అంటే, ఇది వద్దు అన్ను వదిలేసిన నాడు వాడు దిగుతాడు. ఇంచేత వాడు ఎప్పుడు పోడు కనుక, నువ్వు వాడిని వద్దు అనలేవు, వద్దు అన్నా ఎక్కడికి పోడు, వాడు అక్కడే ఉంటాడు. అంచేత ఇది వద్దు అంటమే ఇందాక నేను చెప్పినటువంటి ఆ శ్లోకం మీరు బలాగా పోసి మీరు రాసి దాన్ని బ్యానర్ గా పెట్టి ఖండతా పట్టండి. ఇప్పుడు పానీయంబుల ద్రావచుంగుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీమన్నారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుడై మరిచెన్సురారిసుతుడు ఏతద్ విశ్వం. ఏ క్షణంలో నువ్వు విశ్వాన్ని మరుస్తావో ఆ క్షణంలో ఆ నారాయణ అవతారం జరుగుతుంది. మళ్ళీ నువ్వు స్లిప్ అయిపోవచ్చు. జారుతూ ఉంటాం, చాలాసార్లు జారుతూ ఉంటాం. నడక నేర్చుకోకముందు చాలాసార్లు పడతాం. అంచేత మీరు గాభరా పడక్కర్లే. అది ఎంత సులభమో మీకు అర్థమైపోతే మీరేం కష్టపడక్కర్లేదు. దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి అంతే, మనసులో అనుకుంటూ ఉండండి అంతే. రంగస్థలంపై నటించు నటుని మూర్ఖుడకు మానవుడు గుర్తించలేని విధముగా మూఢుడైన మానవుడు నామరూపములు వెనక భాషించు అస్థి భాతి ప్రియారూపుడగు పరమాత్మను గాంచలేకున్నాడు. గాంచినవాడు ధన్యుడగుచున్నాడు. నిష్కల్మష హృదయముతో శ్రీహరిని భక్తి చేయు వారికి అతడు సులభుడను. ఇంచుక మాయలేక మది నెప్పుడు బాయని భక్తితోడ వర్తించుచు నెవ్వడేని హరి దివ్య పదాంబుజ గంధరాశి సేవించునతడు ఎరుంగు నరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన యా హరి ఉదార మహాద్భుత కర్మ మార్గములు. సూతుడు చెప్పుచున్నాడు, వేదవ్యాస భగవానుడు భాగవత పురాణమును రచించెను. శ్రీకృష్ణుడు వైకుంఠమును కేతించగానే కలియుగ మానవులు అజ్ఞానవశులైరి అట్టి వారి నుద్ధరించుటకు సర్వవేద సమానము కళ్యాణప్రదమగు భాగవతము ఆవిర్భవించింది. ఈ పురాణము జీవుల అజ్ఞానాంధకారము తొలగించుటతో ఆదిచ్చును వంటిది. అంచేత భాగవతం ఎప్పుడు ఆవిర్భవించింది? కృష్ణుడు శరీరం వదిలినప్పుడు. అంచేత భాగవతము అన్నా కృష్ణ చేతనత్వం అన్నా ఒకటే. అంచేత ఆ లింక్ మనసులో గుర్తుంచుకుని కళ్ళు మూసుకుని ఒకసారి ఆ స్థితి గడపండి. వెళ్ళిపోయే మరి రాకుండా ఉంటే భలే ఆనందిస్తా నేను. మీరెవరు కంగారు పడకండి, అలాంటి పరిస్థితి మీకు గ్యారంటీగా రాదు. వస్తే మీ అంత అదృష్టవంతులు లేరు. మరిచని ఏతది విశ్వము, ఆ ఫీలింగ్ ఇది మరిస్తే ఖచ్చితంగా నారాయణుడు ఆవిర్భవిస్తాడు. ఈక్వేషన్ లాగే లెఫ్ట్ హ్యాండ్ వదిలేస్తే రైట్ హ్యాండ్ వైపు వెళ్తాం, రైట్ హ్యాండ్ వైపు వదిలేస్తే లెఫ్ట్ హ్యాండ్ వైపు షిఫ్ట్ అవుతాం. బ్యాలెన్స్, ఆ మానసిక స్థితిలో నాటుకుందాం మనం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. ఒక ప్రశ్న, నేను అడగబోయే ప్రశ్న మీకు అర్థమైపోయింది కదా. శ్లోకాల మీద లేకుండా మనస్సు పక్కకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? ఇద్దరు చేతులు ఎత్తారు. నేను చెయ్యి ఎత్తినట్టే, నాది వెళ్ళిపోయింది. మీతో వాళ్ళందరిది దాని మీదే ఉందా? అంటే గొప్పవాళ్ళే మీరు. ఇందులో అర్థం కాంది ఏదైనా ఉందా ఈ శ్లోకంలో? ఇది అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అస్త్రము. క్యాన్సర్ నయం చేసిన వాళ్ళు తెలుసు ఈ శ్లోకాలతో. నాకు పర్సనల్ గా తెలుసు, కళ్ళారా చూశాను నేను వాళ్ళని. ఈ శ్లోకాన్ని నాటే తాతగారని చెప్తూ ఉంటాను నేను. ఆయన చాలాసార్లు చెప్పారు ఇంతే ఇదిగంటే ఏం లేదు. ఇదే మనస్ఫూర్తిగా చేశాను నేను. రెండు పూట్ల ఈ శ్లోకాలను ఉచ్చారణ కాదు మీరు చేయటం, నాటాలి నాటాలి, అప్పుడు కోసుకుంటాం మనం. పదము పదార్థముగా మారుతుంది. అంచేత ఆ భావాన్ని మాత్రం మీరు మనసులో ఉంచుకోండి. ఈ లాస్ట్ను చదువుతున్నాం కనుక కేర్లెస్గా ఉండకండి. కానీ చెప్పేగా నాది చెదిరిపోయింది ఇవాళ. ఏలే మధ్య తర్వాత ఓం శాంతి అన్నప్పుడు గుర్తొచ్చినారే, ఆహా శ్లోకం అయిపోయింది కాబోలు అని. చేత తప్పేం లేదు, అది చతుర్థం ఒక్కొక్కసారి కరెక్ట్ గా ఉండదు. ఒక్కొక్క రోజు, ఈ రోజంతా ఇవాళ అలాగే ఉంది. నాది కాలేజీలో కూడా నిద్రపోయాను నేను ఒక అవర్ ఎక్కొట్టేసి. చేత ఒకసారి జరుగుతూ ఉంటే అదేం కాదు, కానీ తప్పు అది. తప్పు అని తెలియాలి, తప్పు అని ఒప్పుకోవాలి.